ಭಕ್ತಾವನತ್ವರಿದಯಾನಗಳದ್ದುಕೂಲ ಸಾಕ್ಷ್ಯಾಸ್ಯಯೋರ್ನಿಹಿತ ಕೋಮಲ ಬಾಣಿ ಯುಗ್ಮಂ ಪೃಷ್ಠಸ್ಥಲೀಷು ಅಲಯೀಕೃತ ರಮ್ಯವಾರಂ ವಂದೇ ನೃಸಿಂಹಮರವಿಂದ ದಳಾಯತಾಕ್ಷಂ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಭೇದಮಭೇದಗೃತ್ಯಂ ದೈವಾಯನೋ ವಿರಹ ಕಾತರ ಆಜುಹಾವ ಉತ್ತೇತಿ ತನ್ಮಯದಯಾತರವೋ ವಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಮಾನದೋಸ್ಮಿ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಅಸುರಗುರುಗಳು ಹಿರಣ್ಯಕಶ್ಯಪನ ದಗ್ಗರ ఒక ప్రతిజ్ఞ చేసి ఈ కుమారుని మారుస్తామయ్యా మంచి మార్గంలో పెడతామా అని చెప్పి తీసుకుని వచ్చారు. కానీ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల కాలేదు. ప్రక్రాలని మార్చడం మాటదేమో లేదు. ప్రక్రాలే మిగతా వాళ్ళకుని అందరినీ మార్చేసి తమతో పాటుగా హరిభక్తుని చేసేశారు. ఇది చూసినటువంటి గురువులు గిరిజి ఇక ఇతడు సామాన్యమైనటువంటి మాటలకులు ఉండేవాడు కాడు, ఇతన్ని మనమే సంహరిద్దాం అనుకుని కృత్య అనే ఒక శక్తిని పుట్టించి ప్రక్రాలను మీదకు విడిచిపెట్టారు. కృత్య అంటే వాళ్ళు చేసినటువంటి యజ్ఞమైన పుట్టినటువంటి ఒక శక్తి స్వయం పుట్టుకుని ప్రక్రాలను మీదకి వచ్చింది. ప్రక్రాలుగా కృత్యను చూసి భయపడిపోయి భగవంతుని ప్రార్థించినదేమీ లేదు. ఇది ప్రక్రాలలో గొప్పతనం. కానీ భగవానుడే తానే అనుగ్రహించదలుచుకుని తన సుదర్శన ఆయుధాన్ని ప్రయోగించాడు కృత్య మీదకి. వచ్చినటువంటి ఆ సుదర్శన ఆయుధం చేత గురువుల చేత సృష్టింపబడినటువంటి కృత్య అనే శక్తి పరాజితం అయిపోయింది. ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ కృత్యకి కోపం వచ్చింది గురువుల మీద. ఎందుచేత ఎదురు శక్తిని తెలుసుకోకుండా నాకంటే బలిష్ఠుడైనటువంటి వారి మీదకి నన్ను ప్రయోగించారు వీళ్ళు అని కోపం వచ్చి ఆ గురువుని పట్టుకుని పీడించడం ప్రారంభించింది కృత్య. దానితో భయపడిపోయినటువంటి గురువులు దొగ్గోలు పెడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళని చూశాడు ప్రక్రాదుడు. ఆయన మనసు కలిగింది. మనసు కలిగి భగవాన్ అని ప్రార్థిస్తాడు. ఏమని, నన్ను త్రొక్కడం కోసమై వచ్చినటువంటి ఏలుగులయందు, నన్ను కాపు వేయడం కోసమని వచ్చినటువంటి పాములయందు, నేనే కనుక హరిభావన చేసిన మాట యథార్థమైనట్లయితే, అంటే నన్ను త్రొక్కడం కోసమని వచ్చిన ఏలుగులయందు భగవాను చూచిన మాట, నన్ను కాపు వేసి లేకుండా చేయడం కోసం వచ్చిన పాములయందు హరిభావన చేసిన మాట, అలాగే నన్ను తమ యొక్క కత్తులతో నలిపివేయడం కోసమని వచ్చినటువంటి భక్తులయందు హరిభావన చేసిన మాట, ప్రక్రాలుడు అనుభవించి చెప్పిన మాటలు ఇవన్నీ యథార్థమైనటువంటివి. ఇంటి దగ్గర ఉన్న సమయంలో హిరణ్యకశ్యపుడు ఒకనాడు భటులను పురమాయించాడు. మీరు వెళ్ళి ప్రక్రాలని సంహరించండి అని. వాళ్ళందరూ కత్తులు పుచ్చుకుని వచ్చారు ప్రక్రాలని సంహరించడం కోసం. ఎందుకని ఇదంతా ఈ ప్రయత్నం అంతా, నేను ఇక హరిస్మరణం చెయ్యను, నాన్నగారు బుద్ధి వచ్చింది అని కుమారుడు అంటాడేమో అని తండ్రికి భ్రమ. వాళ్ళందరూ భయపడుతున్నారు భటులు. ఈ కత్తులతో కడుపు కత్తులతో అరిసు కుమారుడైనటువంటి ప్రక్రాలని మనం ఏమైనా చేస్తే ఏమైపోతారని గురవాడని వాడు భయపడుతున్నారు. కానీ ప్రక్రాలకేం భయం లేదు. ఆయన అంటారు కదా, విష్ణు శస్త్రేషు యుష్మాసు మైజాసౌ యథాస్థిత దైతేయాహాగ్రహణ సత్యేన మాక్రామంతో ఆయుధాని వహ. ఇదే భయపడకండి, ఆయుధాలు నన్ను ఏమో చేస్తాయని. ఎందుచేత నేను మీ లోపల, మీరు పట్టుకున్న ఆయుధముల లోపల శ్రీమన్నారాయణుని దర్శిస్తున్నాను. నాకు మీ కత్తుల పదనుడు అవి తడతడ మెరుస్తూ ఉంటే శ్రీమన్నారాయణుని యొక్క సాక్షాత్కారం కనిపిస్తుంది. మీరు నాకు ఉపకారం చేయదలుచుకుంటే మీరందరూ ఒక్కసారి వచ్చి 10 మంది 10 కత్తులలో ఒక్కసారి నన్ను కొట్టండి అన్నాడు ప్రహ్లాదుడు. ఎందుచేత 10 రూపములను స్వీకరించిన భగవంతుడు ఏకకాలంలో ఆలింగనం చేసుకోవడం వలన కలిగే భగవదాలింగన సుఖాన్ని నేను అనుభవిస్తాను కనుక రండి అని పిలిచినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇది ఆయన అనుభవించినటువంటిది. కనుక ఇదే మాట చెప్తాడు ప్రహ్లాదుడు. ఆ గురువులు బాధపడుతూ ఉంటే చూసి నేనే కనుక నన్ను అట్లా సంహరించడం కోసం వచ్చిన శత్రువులయందు శత్రుపాణులైనటువంటి భటులయందు హరిభావన చేసిన మాట యథార్థమైనట్లయితే జీవంతు ఈ అసుర గురువులు బ్రతుకుతురుగాక వేరే ప్రమాదం కాకూడదు అని ఒప్పుపెట్టుకున్నాడు. ఇది గొప్పవాళ్ల యొక్క మనస్తత్వం. వాళ్లకు కలిగిన వనరులను, వాళ్లకు కలిగిన శక్తియుక్తులను వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఉపయోగించరు. మహాత్ములు ఇతరులను కాపాడడం కోసమని ఉపయోగిస్తారు. ఇది ప్రక్రాలలో మనం తెలుసుకోవలసినటువంటిది. ప్రక్రాలు తనను తాను కాపాడుకోవడానికి అయితే ఏం ప్రయత్నం చేయలేదు. పాములు కాటు వేయడానికి వస్తే వచ్చినప్పుడు నేనే కనుక నీకు ఎందు హరిభావన చేసిన మాట ఏదో అర్థమైనట్లయితే ఈ పాములను కాటు వేయకుండా కానీ ఒట్టు పెట్టుకున్నారా? ఒట్టు పెట్టుకోలేదు. తనను తాను కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. కానీ అదే అసలు గురువులు ఇద్దరు బాధపడుతుంటే వాళ్ళ బాధను తొలగించడానికి నేను వాటన్నిటి ఎందు హరిభావన చేసిన మాట యథార్థమైనట్లయితే మీరు బ్రతుకుతురుగా కానీ ఒట్టు పెట్టుకుంటున్నాను. అంటే ఇది తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేయడం తప్పు కావచ్చు భగవద్భక్తులకు, కానీ సమాజంలో ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తొలగించడం కూడా వాళ్ళ బాధ్యత. ఇది కూడా మనం మా ప్రయత్నం చేయకూడదు అని విడిచిపెడితే అతను వంచనాపడు తగ్గ భగవద్భక్తుడు కాజాలడు. భగవద్ విభూతి ఈ సమస్తము కూడా భగవంతుడి శరీరం. భగవంతుడు ఎందుకు మనకు నిజంగా ప్రేమ ఉంటే అతని శరీరాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకి లేదా? కనుకనే ఇతరులను చూసి మాత్రం తన ప్రయత్నం చేస్తాడు. ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనకి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు తప్పక కనిపించేటువంటి విషయం. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్లి చరసాలలో ఉంచి నిర్బంధిస్తే సీతాదేవి ఒక మాట అంటుంది, రావణ నేను నీకు భస్మం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దాన్ని, నా చేత భస్మం చేయబడడానికి తగిన పాపం చేసిన వాడు నువ్వు. నా పుణ్య దశగ్రీవ భస్మ భస్మారహ తేజస, నా చేత భస్మం చేయబడడానికి తగిన పాపం నువ్వు చేసి ఉన్నా నేను నేను భస్మం చేయను అంటుంది సీతాదేవి. నేను ఎందుకు చేయమ్మా? తపసత్యానుపాలనాదు అసందేశాత్ రామస్య, రామచంద్రుడు నాకు అధికారం ఇవ్వలేదు కనుక నన్ను నేను కాపాడుకునేటువంటి అధికారం నాకు తపస్సు ఉంది. నేను రామచంద్రుని చేతనే కాపాడబడదగినటువంటి దాన్ని నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయదగినటువంటి దాన్ని కానువాలి, అందుచేత నేనేమి చేయటం లేదంటుంది. తనని ప్రయత్నం చేయలేదు. అదే సీతాదేవి. సీతాదేవిని దర్శించడం కోసం రామచంద్రుని కలుపున వచ్చిన ఆంజనేయ స్వామి సీతాదేవిని దర్శించిన తర్వాత అశోకవనాన్ని భంగం చేశాడన్న సంగతి తెలిసి కోపం కలిగిన రావణాసురుడు ఆంజనేయ స్వామిని బంధింపజేసి తన భవనానికి రప్పించి ఆయన యొక్క వాహనానికి వెళ్ళి తోకకి నిబ్బంటింపజేశాడు. తోకకి నిబ్బంటి ఉంది. ఈ సంగతి ఎవరైనా చెప్పారు సీతాదేవి? సీత అయిందిరే నీతో ఏదో కోత వచ్చి మాట్లాడింది కదా, ఆ కోతి తోకకి నిప్పు పెట్టారులే అని వెంటనే ఇక్కడ ఒట్టు పెట్టుకుంటుంది సీతాదేవి. ఎదుగా భాగ్యశేషోమే సీతో భవ హనుమత అని రామచంద్రుడు తప్ప వేరొకరిని ఎరుగని వాడు యథార్థమైనట్లయితే, ఇంకా నాకు అదృష్టవంతుడు ఏమైనా రామచంద్రుడితో కలిసిమెలిసి ఉంటే అదృష్టవంతుడు ఏమైనా ఉండి ఉన్నట్లయితే సీతో భవ హనుమత ఆంజనేయుని పట్ల తెల్లగా ఉండుము అని ప్రార్థించింది సీతాదేవి అగ్నిదేవుని. వెంటనే అగ్నిదేవుడు శాంతించాడు. దీపంగా వెలుగుతున్నాడు తప్ప ఏమి వేడి లేదు ఆంజనేయ స్వామి తోకకి. కనుకనే తీరిగ్గా ఆయన ప్రతి ఇల్లు నిలంబోతున్న చూసుకుని తగలబెట్టి వచ్చాడు. ఆయన ఇలా చేయడానికి కారణం ఏమిటి? సీతాదేవి తాను తాను కాపాడుకోవడం కోసం ఇది ఎవరు పెట్టలేదు. ఇదే సీతాదేవి రావణాసురుడిని సంహరించడం కోసమని నేను కనుక మహావతి వర్గం అయితే ఈ రావణాసురుని దహించడం అసలు దేవాడు దహిస్తుందా? దహిస్తాడు. కానీ అప్పుడు ఒట్టు పెట్టుకోలేదు తాను కాపాడుకోవడానికి. అదే ఆంజనేయ స్వామి యాత్ర కలిగింది అనేటప్పుడు అతన్ని కాపాడడానికి తాను ఒట్టు పెట్టుకుంటుంది. ఇది భగవద్భక్తుల యొక్క లక్షణం ఏమి అంటే వాళ్ళని కాపాడుతున్న విషయంలో భగవంతుడే నన్ను కాపాడుతాడు అనేటువంటి నిశ్చయం కలిగిన వాళ్ళైనా లోకంలో ఎవరికైనా ఆపద కలిగింది అంటే వాళ్ళని కాపాడడానికి తన శక్తియుక్తులను వినియోగిస్తారు. ఇది ప్రకారంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ గురువుల గురించి అట్లా ప్రకారం ప్రార్థించాడో వెంటనే శాంతించింది కృత్య గురువులు సప్తచిత్తులయ్యారు. వచ్చారు ఆ వాళ్ళ కాపాడుకోలేకపోయినా ప్రక్రాలని ఆయన సుప్రభావం వచ్చి చాలా గొప్ప ప్రభావం కలిగిన వాడు అయ్యాను అన్నారు. ఆశీర్వదించారు. జాగ్రత్తగా తీసుకొచ్చి తండ్రి గారికి అప్పచెప్పారు. మహారాజా నీ కుమారుని మారుస్తాడు అనేటువంటిది మా వలన జరిగేటువంటి పని కాదు, నీకే అప్పచెప్తున్నాను నీ కుమారుని అప్పచెప్పాను. ఆలోచించాడు ఈయన ఎలాగైనా ఈ కుమారుని మారుస్తాడు అనుకున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు వీళ్ళని బెదిరిస్తే లాభం లేదు. కొద్దిగా నయాన్ని చెప్పాలనుకున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నాయన ప్రక్కలారా గురుకులానికి వెళ్ళావు కదా బాగా చదువుకున్నావా అడిగి ఎలా చదువుకున్నాడు నాన్నగారు. మరి నేను పొద్దున నా తర్వాత ఉండే కదా చక్రవర్తి కావాలి, కనుక మహారాజు కావడానికి కావలసినటువంటి విద్యలన్నీ నేర్చుకున్నావా మీ గురువుల దగ్గర? నేర్చుకున్నానండి చెప్పాడు. అయితే సింహాసనం మీద కూర్చొని పరిపాలించేటప్పుడు శత్రువుల్లా కనిపించే మిత్రులు కొందరుంటారు, మిత్రుల్లా కనిపించే శత్రువులు కొందరుంటారు. అలా మిత్రుల్లా కనిపించే శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించారు? మనకేదో కొంచెం కరుకుగా మాట్లాడే వాళ్ళైనా మన మేలు కోరేటటువంటి వాళ్ళు కొందరుంటారు. అలాంటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ చదువుకున్నావా అని అడిగాడు. అడిగితే అప్పుడు ప్రక్రాలుగా మాట చెప్తాడు తండ్రికి. అయ్యా చదువుకున్నా కానీ చదువుకు ప్రయోజనం అయినా కనిపించలేదండి నాన్నగారు అన్న. నేను విజయ ప్రయోజనం కనిపించలేదు అంటే అందరి ఎందుకు భగవంతుడు ఉంటాడు. సర్వభూతాత్మకే కాదు జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథా కృత అని సర్వభూతాత్మకేత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథాకుత. శత్రు అనేవాడు ఉంటే కదా శత్రువు పట్ల ఎలా ఉండాలి అని చదువు చదువుకోవడం. కానీ నాకైతే ప్రతి పదార్థంలోనూ భగవంతుడే వ్యాపించి కనిపిస్తున్నాడు. ఏ వ్యక్తి చూసినా ఆ వ్యక్తి కాక ఆ వ్యక్తి లోపల అంతర్యాముగా ఉన్న పరమాత్మ దర్శనమే నాకు అవుతుంది. అట్లాంటప్పుడు ఏ వ్యక్తిలో కనిపించే శ్రీమన్నారాయణుని శత్రువు అనుకోను, ఏ వ్యక్తిలో కనిపించే శ్రీమన్నారాయణుని మిత్రుడు అనుకోను. కనుక మిత్ర అమిత్ర కథాకృత, ఇతడు మిత్రుడు ఇతడు అమిత్రుడు అనేటువంటి సంబంధమే లేదు, ప్రసంగమే లేదు. ఇక వాళ్ళ లేనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ మధ్య ఎలా ఉండాలి అని చదువునే చదువు వ్యర్థం కదా నాన్నగారు, అందుకని నేను చదువుకోలేదండి, నాకేం పెద్ద ప్రయోజనం కనిపించలేదండి. చెప్పాడు కుమారుడు తండ్రికి, ఓ వీడు నయా దగ్గర కూర్చోబెట్టుకు చెప్పిన మానడు వీడు, మళ్ళా వీడు కొంచెం గంటతారణాలే అవసరం అనుకున్నాడు ఈయన అనుకుని ఈ ప్రహ్లాదుని సముద్రంలో పడవేయమని భద్రుని ఇచ్చి పంపించాడు. సముద్రంలో పడవేశాడు ప్రహ్లాదుని. సముద్రుడు పైనుంచి క్రిందికి సముద్రంలో పడిపోయాడు, సముద్రంలో పడిపోయాడు ప్రహ్లాదుడు. భగవాను యొక్క కటాక్షం ఉంటే సంసార సముద్రమే జానదర్శనం అవుతుంది. మామూలు సముద్రం లెక్కేమిటి? సింహాచల క్షేత్రంలో వరాహ నరసింహస్వామి ఆవిర్భవించడానికి హేతు అదే. దగ్గరలో ఉండే సమీపంలో ఉండే సముద్రంలో ప్రహ్లాదుని పడవేస్తే అతని పైకి ఉద్ధరించడం కోసమని విశాఖపట్టణానికి దగ్గరగా ఉండే సింహాచలం పర్వతం మీదకి భగవానుడు ఉరికి ప్రహ్లాదుని పైకి తీసి అది ప్రార్థనానుసారం అక్కడే అష్టామూర్తిగా నిలబడిపోయి ఉన్నాడు వరాహలక్ష్మి నరసింహస్వామి. అలా ప్రహ్లాదుని పైకి తీసుకుని వచ్చాడు భగవానుడు. సముద్రంలో పడవేయించిన తర్వాత హిరణ్యకశిపుడిలో పరివర్తనం జరిగింది. అయ్యో అనవసరంగా నా కొడుకుని సముద్రంలో పడేసుకున్నాను అని ఇంట్లో మళ్ళా ప్రహ్లాదుడు వచ్చాడు. వాడు నాన్నగారికి నమస్కారం పెట్టాడు. నాన్నగారు ప్రహ్లాదుడు నమస్కరిస్తున్నాడు అన్నాడు. ఒకసారి ఒళ్ళోకి తీసుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుని సెలసు మూర్కున్నాడు. అరే ఆయన బతికే ఉన్నావురా, నిష్కారంగా నేను చంపేసుకున్నానని బాధపడ్డాను నేను. ఎందుకంటే ఇలా నాకు ఇష్టం లేనటువంటి హరినామం చేస్తావు నువ్వు, కొంచెం నారాయణాలను మానేరా అన్నాడు. నాకు మాత్రం ఇష్టం, నాన్నగారు మానేద్దామని అనుకుంటాను, కానీ మానలేను భగవంతుని యొక్క నామాన్ని, అది నా బలహీనత అన్నాడు. భగవంతుని నామాన్ని వింటే కోపాన్ని పొందడం హిరణ్యకశిపుని స్వభావం ఎట్లనో, భగవంతుని నామాన్ని అనకపోతే ఉండలేకపోవడం అనేది ప్రహ్లాదుని స్వభావం. ఈ స్వభావం వలన ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తరువాత ఉపన్యాసంలో మనం అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.